నా స్పీడ్తో దానికి 20 నిమిషాలు పట్టిందా? అరగంట. దీన్ని ఈజీగా 20 నిమిషాలు 15 నిమిషాల్లో అయిపోతుంది. కానీ మీరు ఒక్కరు ఏం చేసుకుంటారు, దీంతో పాటు ఓంబో బస్సు తత్సీకరవాడిని భగవో దేవస దేమే దేవైన ప్రచోదయ గమ్ గణపతి ఏమని నువ్వు ఎలా పెట్టి నీ చూసుకోవాలి ఏది పెద్ద అంతే చేసుకుంటూ వెళ్ళిపోతాయి. 24 లాస్ట్ 25 మంత్రంలో స్వాహ అంటూ ఉంది. ఇంకా చేసేది ఏముంది, అక్కడ అగ్ని ఉంది, ధూమం వస్తుంది, హవన సామాగ్రి వెళ్తుంది, అగ్ని వస్తుంది, ఇంకా ఏం వేస్తుంది అక్కడ? అంతే లేదా ఆ టెక్నిక్ చూసుకోండి. నీ గ్రూప్కి మీరు 2-3 డేస్ చూసేసుకో. ఇంక ఇందులో ఈ మంతేనమ్మా, ఈ మంత్లో పరమ పూజ్య గురుదేవులు ఒక విషయం చాలా రహస్యంగా చెప్పారు మాకు. నేను గాయత్రి అఖండ జ్యోతి ఎందుకు ఇస్తున్నాను అంటే అది ఒక అస్త్రము. మిగతా అన్నీ ఏవో అసలు మామూలుగానే మాటలన్నీ అస్త్రాలే, అందులో డౌట్ లేదు. ఈయన మాటలు మహా అస్త్రాలు. అంచేత వీళ్ళు ఇది అయిపోగానే చదువుకోవాలి. ఇది చదువుకుంటున్నప్పుడు మీరు చదివితే అర్థమవుతుంది, మీకు ఏదైనా ఒకటి తీసుకుని చదవచ్చు. ఇది ఉపాసన, రెండు పాదాలు, జపం, ధ్యానం. అంటే చదివి ఇతరులకి చెప్తారు. జత మరపుతును నివాళించి ఆత్మజ్ఞానాన్ని మేల్కొల్పడమే ధ్యానయోగము యొక్క లక్ష్యము. పేజ్ 7 మొదట్లో చూసుకున్నా కదా, మరుపు నివాళించి ఆత్మజ్ఞానాన్ని మేల్కొల్పడానికి ధ్యానయోగము యొక్క లక్ష్యము. జత ధ్యానం అది ఎందుకు చేస్తున్నావు కూడా అందరికి తెలియదు. ఇక మొదట్లైన అర్థమవుతుంది కదా, ఏమని చెప్తున్నావు నువ్వు? మర్చిపోయావునండి, నువ్వు నీకు తెలియదు నీ ఆత్మ గురించి. నీ పేరేదో చెప్తున్నావు, నీ తండ్రి చెప్పాడు, ఇంతకి నువ్వెవరివే, నువ్వు చూసుకోలేదు. అది లైన్ అంటే ఏ లెవెల్లో ఉంటుందో ఆలోచించుకోండి. అందులో వచ్చే ఆర్టికల్స్ ధ్యానంలో భగవంతుని స్మరించటం జరుగుతుంది. అర్థమవుతుంది కదా, దానితో పాటు ఆయన యొక్క స్వరూప స్వభావములను అనుభవంలోనికి తెచ్చుకుంటాడు. కానీ నువ్వు చేయవలసింది ఏంటి, నువ్వు చేసావు భగవంతుడిని స్మరించి, కానీ ఆయన యొక్క స్వరూపాన్ని స్వభావాలను అనుభవంలోకి తెచ్చుకుంటున్నావా? తెచ్చుకుంటున్నావా? తెచ్చుంటే ఇన్నేళ్ల బట్టి చేస్తూ ఉంటే ఎలా ఉండాలి మనం? పాయింట్ అర్థమైందా? అది స్ట్రక్ ధ్యానంలో జీవాత్మ పరమాత్మల ధ్యానము, జీవాత్మ పరమాత్మల కలయిక, దానికి సంబంధించిన స్మృతి క్రొత్తగా అవగతం అవుతుంది. ఇంకా అసలు స్పష్టంగా ఆ ధ్యానంలో చెప్పింది ఏంటంటే, నువ్వు ఇంక అక్కడ కూర్చోవటం ఇక్కడ కూర్చోవటం కాదయ్యా, నువ్వు ధ్యానం చేస్తే ఏం గుర్తు రావాలి, నీ ఆత్మస్వరూపం రావాలి. దాన్ని నువ్వేం చేయాలి? నువ్వేం చేయకలేదు, యూ ఆల్రెడీ దట్ నువ్వు గుర్తు చేసుకోవటం లేదు, దాని గురించి అసలు ఎప్పుడు మాట్లాడుకోవటం లేదు. అంతే కదా, నిన్ను మళ్ళా లేపాలయ్యండి, దాని గురించి అసలు పట్టించుకోవటం లేదు, అది నువ్వు చేస్తున్నావు తప్పు. భగవంతుని సంపర్కం, సాన్నిధ్యం ఏర్పడిన తర్వాత శోక సంతాపాలకు తావు ఉండదు. అర్థమవుతుంది కదా, ఈ లక్ష్యాన్ని నెరపరచుకోవట కావాలంటే ధ్యానము అవసరం. బుద్ధి భగవానుని బోధివృక్ష కింద జ్ఞానోదయం కలిగింది. చదువుతోంది అర్థమవుతుంది కదా, ఎక్కడ ఉండాలి, ఏ వృక్షం దగ్గర ఉండాలి? బోధవృక్షం. ఇప్పుడు బోధవృక్షం తీసుకొద్దామా? నీవే, నీ దగ్గరే ఉంది బోధ వృక్షం. ఆ బొమ్మ తను చూడగలిగితే బాగుంటుంది, మరి తను చేయటం కష్టం. నిజంగా మన శరీరంలో ఉంది అది, నువ్వు చూస్తే బొమ్మలాగే కనిపిస్తుంది. దాని గురించి చెప్తున్నాడు. కళ్ళు మూసుకుని ఆ బుద్ధి వృక్షం ఎక్కడుందో అక్కడ కూర్చో, అది తయారు చేస్తుందేమో ఈ లోప చూస్తే చూసుకోండి. అక్కడ అసలు గురువు గారు ఏ లెవెల్లో చెప్పారో ఇదంతా మీకు అర్థమవుతుంది కదా పాయింట్. మీరు పక్కన ఉన్న వాళ్ళ దగ్గర చదువుకుంటున్నారు కదా, చూసుకోండి. అది తర్వాత దాని కొమ్మలకు ప్రపంచమంతా నాటించారు. సరే, ఆ జ్ఞానోదయం దొరికింది బుద్ధికి, దీని దగ్గరకి ఏం చేశాడు? మొత్తం ప్రపంచానికి అందజేశాడు. ఆ వృక్షం కింద కూర్చుని ధ్యానము చేసిన అపర బుద్ధులు తయారవుతారని ఆశపడ్డారు. గురువుగారు ఏమని ఇది కాదు అడిగేది, టోనీని బ్రెయిన్లో అవతారాలు, సూర్యునదుడు, రాముడు, కృష్ణుడు చూపించాడు కదా, బ్రెయిన్లో ఎలా ఉంటాడు? ఇప్పుడు అర్థమైంది కదా, ఆయనేమో అపర బుద్ధుడు ఎవరంటే ఎవరి గురించి చెప్తున్నాడు? శ్రీరామ్ శర్మ ఆచార్య. మీరు చాలా జాగ్రత్తగా ఒక రహస్యం గుర్తుంచుకోండి, ఎప్పుడూ చెప్పలేదు నేను. బుద్ధుడు తర్వాత భౌతిక శరీరం ఉన్నటువంటి రెండవ వ్యక్తి శ్రీరామ్ శర్మ ఆచార్య. ఇంతవరకు ఇతరులకి అంతవరకు రాలే. అంచేత ఆయన ఏమనుకున్నాడు, ఇదంతా ఏముంది చెప్పేస్తే కూర్చుంటారు, అందరికీ బోధవృక్షం కింద కూర్చుంటున్నారు అని. ఏమవ్వలే. కానీ ధ్యానయోగము అనేదే ఒక కల్పవృక్షం. కానీ ధ్యానవృక్షం మరి మేము చేయగలమా చేయలేమా అని మేము బాధపడద్దు, అది కల్పవృక్షం. అది చేత నువ్వు దాని కింద కూర్చొని అడగగలిగినా చాలు, నువ్వేదో గాబరా పడుకోవాలి, ఏదో చెయ్య, దాని కింద మాత్రం కూర్చోవాలి. చెట్టు పక్కకి వెళ్తే ఏం రాదు కదా, అది మన బ్రెయిన్లో ఎలా ఉంటుందో చూద్దరు. కానీ దాని నీడలో స్వచ్ఛమైన మనస్సులో కూర్చుని వ్యక్తి ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. ఇక్కడ రాసింది ఏంటి, మత్స్యం అంటే ఏమిటి అంటే మన హార్మోన్స్. మన హార్మోన్స్ మన శరీరంలో ఎగ్జాక్ట్గా కల్చర్స్ అలా ఉంటాయి. అది ఎవరైనా వేరు పెట్టి చూపిస్తే తెలుస్తుంది. హార్మోన్స్ ఇది హార్మోన్ విజంగా ఉండేటటువంటిది, ఇలాగే ఉంటాయి అవి కార్బన్స్. అవి దాని షేప్ ఎలా ఉంది? చేపలా ఉంది. ఇది మన బ్రెయిన్లో ఉండేటటువంటి ఒక బోన్. ఇదేదో హైపో ఆఫ్ ది బ్రెయిన్, బ్రెయిన్లో ఉంటుంది ఇది. చూస్తున్నారా మీరు ఎలా ఉందో? ఇదెవరు? వరాహతారం. మీ బ్రెయిన్ స్టెమ్ ఎలా ఉందిరా? ఇది చూస్తే మీకు కనిపిస్తుందా ఏదైనా వరాహం? బ్రెయిన్గా చాలా కష్టపడి తీసుకెళ్ళాల్సి వస్తుందా? నిజంగానే ఉన్నాడా అక్కడ? కానీ దాని పేరు కూడా వరాహం అంటే ఇదని కాదు. వరాహము అంటే ప్రతిరోజు నీకు మంచి ఇచ్చేది. వర అంటే మంచిదేనా, అహం అంటే రోజు. ఇది మన బ్రెయిన్ కింద నుంచింది దీన్ని. దాని పేరు వరాహతానం. ఎక్కడుందయ్యా? ఎక్కడుంది? ఇది చూస్తున్నారా? నరావసరం కనిపిస్తుందా? డైనసీ. మన అవతారాలనే మన శరీరంలో ఉన్నవాళ్ళే. వామన కరస్పాండ్స్ టు ది అది మన బ్రెయిన్లో ఉండేటటువంటి బిట్ వామన. పరుషు మనిషి కనిపించడమే, నువ్వే పరుషువి. నీ యొక్క యాక్స్ ఏంటి? ఇది నీ వరాహం, ఇది వాడి వరాహం, ఇది మీ యొక్క వరాహం. ఈ బ్రెయిన్లోనే ఉంది అది, కనిపిస్తుంది అది. ఇంకా చెప్తాడు తర్వాత, వాడు ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాడు. రాముడు ఎక్కడుంటాడు అనే దానికి కరస్పాండ్స్ టు సొమాటో సెన్సరీ అండ్ సప్లిమెంటరీ సెన్సరీ మోటార్ కార్డెక్స్ ఇన్ ద బ్రెయిన్. ఈ బ్రెయిన్లో కార్డెక్స్ ఉంటాయి మీకు. ఆ కార్డెక్స్ కరెక్ట్గా ఉంటే రాముడు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? కరెక్ట్ పనులు చేస్తాడా, ఏదో పనులు చేస్తాడా? సోమోసోరోటెక్స్ అండ్ సప్లిమెంట్ సెన్సరో మోట్ కరెక్ట్గా ఉంటే ఎవడుంటాడు? లేకపోతే చూశారు కదా ఇదేది రామనామం, ఇదేంటిది మన బ్యాక్ బోన్. వీటి మీద ఎత్తి కదా మనం భారం వేస్తాం. భారం దేని మీద వేస్తాం? నెరుసుతో కొడతాం. నెరుసును ఎట్టి పెడితే అది పనిచేస్తుంది, కానీ బ్యాక్ బోన్ లో కరెక్ట్గా లేకపోతే నెరుసు పని చేయం. అది రామనామం. అయోధ్య సరియునది. ఈ మొత్తం బ్రేక్ ని అయోధ్య అంటే ఎవరు దాన్ని యుద్ధం చేయలేడు. మరి ఇటువైపు ఉన్నాడు కదా వాడు, ఇటువైపు ఉన్నాడు, ఇక్కడ ఉంటున్నాడు అంటే ఇక్కడ రాముడు కృష్ణుడు కాదు, కృష్ణుడు ఎలా చేస్తాడో ఆ బ్రెయిన్ ఇక్కడ. అందరు తప్ప మనుషులు ఉండరు, మనుషుల బ్రెయిన్ ఉంటే వాడు ఉంటాడు. ఇంతపో వాడి ఫోటోలు అక్కడ పెట్టామనుకో ఏం లాభం మనకి? ఇగో బుద్ధుడు చెట్టు మీద కూర్చుని ఉన్నాడు కదా. బుద్ధుడు కనిపిస్తున్నాయా? బుద్ధ కరస్పాండ్స్ టు ద డైనీస్ ఎంఫిల్ అండ్ బ్రెయిన్ స్టెమ్ ఏరియాస్. అర్థమవుతుందా? హరిచయ్య ఆ బుద్ధుడు గురించి చెప్తున్నాం. ఇక్కడ చెప్తున్నది దీని గురించి. ఇలా ఉన్నాడు, నువ్వు వాటానే నీ బ్రెయిన్ అది ఏం పనిచేస్తున్నావు మనం? అసలు ఐన్స్టీన్ గురించి ఏం చెప్తాను అంటే 10% బ్రెయిన్ ఉపయోగించుకున్నాడు అంటే మనం తెలియాలి -10 వాడేనేమో. నేను మిగతా 90% వాటి గురించి చెప్తుంది అక్కడ. కల్క అవతారం సిమర్ చూసుకోండి, ఎలా చేస్తున్నాడు, గుర్రం మీద ఎక్కి ఎలా వెళ్తున్నాడు కనిపిస్తున్నాడా? హిప్పోకాంపస్ అని మన బ్రెయిన్ లో అంటాం. నెక్స్ట్ బ్రహ్మకి ఎన్ని ఉన్నాయి? మన బ్రెయిన్ యొక్క 4 ముఖాలు. సరస్వతి కరస్పాండ్స్ టు ద 4 లోబ్స్ ఆఫ్ ద బ్రెయిన్. అవిడికి 4 చేతులు పెట్టి వాయిస్తుంది కదా. బ్రహ్మ విష్ణు కలిసి కదా నోల్ ప్రొజెక్టరీ. లక్ష్మీదేవి ఇది జాగ్రత్తగా మీరు చదువుకోవాల్సింది. ద 4 చాప్స్, ఈ చాప్స్ లో వెళ్లేటటువంటి కర్పస్కల్స్ అచ్చు ఇవే కలర్ లో వెళ్తుంది మన బ్లడ్ లో, అందుకని ఆ రంగుతో వేశారు రెడ్ అండ్ ఎల్లో. బ్లడ్ లో వెళ్తూ ఉంటే బ్లడ్ వెసల్స్ లో ఈ ఎల్లో కణాలు దొరుకుతూ ఉంటాయి, వాటిని నాణాలుగా బయటకు చూపిస్తుంది. 4 చాప్స్, 4 చేప్స్, 4 చేతులు. నెక్స్ట్ మన కింద ఉన్నాయి కదా 4 లోహాలు. దుర్గా అర్థమైందా? చేతులే ఉండవు అక్కడ, దాని ద్వారా మన చేతులు ఉంటాయి అక్కడ. సరే, మొత్తం మన శరీరంలో సూర్యుడు ఎలా దిగుతాడు మన శరీరంలోకి మొత్తం. అందుకనే ఒంబు విభవస్వ చేయండి, నీకు ఇష్టం ఉందా లేకపోయినా నువ్వు చేయాల్సిందే. వస్తే ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి. అది కానీ కేవలం నీకు మరి వినాయకుడు ఇష్టం కదా, గణపతి ఇష్టం కదా. చూడు నీ బ్రెయిన్ ఎలా ఉన్నాడు. వినాయకుడు ఉన్నాడు కదా, నీ బ్రెయిన్ లో ఎక్కడుందో చూడు. ఎక్కడ కనిపిస్తున్నాడో వినాయకుడు కిరీటము, తొంటె, బ్రెయిన్ లో ఇవి రెండు ఉన్నాయి కదా. ఇందాక నేను మామూలు బ్యాక్ చూపించు, అక్కడ ఉన్నదే చూపిస్తున్నాడు. ఇవే దాన్ని కలర్ చేశాడు కనుక మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఉన్నది అక్కడేదా, ఇంకోటి ఏదైనా మార్చాడు అక్కడ? కలర్ మార్చాడంటే అర్థం అవటానికి చూడండి అవేంటో. బ్లూ ఇదేంటో అర్థమైంది? ఏంటో చెవులు యొక్క గణపతులు దేనిలాగున్నా వచ్చు సరబెల్లా. మన బ్రెయిన్ లో ఎలా ఉంటుందో అలాగే ఉంది. నెక్స్ట్ తొంట ఉంది కదా, ఇది ఉంది కదా, కరస్పాండ్స్ టు అలాగే ఉందా. ఇంకా చెవులు ఉన్నాయి కదా, మనం ఇదంతా బాడీలో ఉన్నది, ఇది కళ్ళు, కానీ ఇదంతా మన వెనకాతల బ్రేక్ లో ఉంది, బ్రెయిన్ లో. ఇది ఇక్కడ దెబ్బతింటే అన్ని పోతాయి. దేవతలు అందరూ ఎక్కడున్నారు? దాన్ని పట్టుకోరా అని ఆయన చెప్తే నువ్వు కూర్చొని ఎక్కడో గాల్లో కూర్చొని అడుక్కుంటూ కూర్చో, వాణ్ణి పట్టుకుంటే లోపల ఉన్నవాడిని నీకు పనికి వస్తుంది, బయట నేడుస్తే ఏమొస్తుంది? కానీ ఓం గం గణపతి నమ అన్నప్పుడు అవే వైబ్రేట్ అవుతాయి కనుక మాటలు. ఓకే, తెలిస్తే ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది. జరిగి ఇప్పుడు అర్థమైంది కదా. కానీ ధ్యాన యోగం అనేది ఒక కల్పవృక్షం. ఇప్పుడు కల్పవృక్షం అర్థమైందా? అవతారాలు ఎక్కడున్నాయి? నీ శరీరంలో. వినాయకుడు ఎక్కడున్నాడు? నీ శరీరంలో. లక్ష్మీదేవి ఎక్కడుంది? దుర్గాదేవి ఉంది. పట్టుకో, బయట కూర్చుంటే ఎక్కడుంటుంది? పట్టుకోవాలి వాడిని. అది ఇక్కడ చెప్తున్నాడు. కానీ ధ్యాన యోగం అనేదే ఒక కల్పవృక్షం. దాని నీటిలో స్వచ్ఛమైన మనస్సుతో కూర్చునే వృత్తి ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. ఆత్మజ్ఞానం అంటే ఏదో దేవుడు వెళ్ళిపోతాడని కాదు, నీ యొక్క శక్తులు నీకు తెలుస్తాయి. వాడెవడో ఇడవాళ్ళో కూర్చుని ధ్యానం చేసి కూర్చున్న మూర్ఖుల్ని నేను చూస్తూ ఉంటాను. వాడికి తిండి కూడా ఎవడో ఇస్తే కానీ తిండి లేదు. కానీ ఇవంతా ఉంటే నీకే దొరుకుతుందా? ప్రపంచం అంతటికి వస్తుందా ఫుడ్? ఇది చెప్తున్నారు గురువు గారు. ఈ ధ్యానం గురించి చెప్తున్నాడు. స్వచ్ఛమైన మనస్సు కావాలి, అది లేకపోతే కష్టం. నరపశు స్థాయి నుంచి పెరిగి నరనారాయణుల స్థితికి చేరుకుండాలి. ఒక పారాగ్రాఫ్ చెప్పాను నా స్పీడ్తో, మీరు ఇంకా చాలా స్పీడ్గా చదివేయగలరు. ఇంకా ఇవాళ స్టార్ట్ చేస్తున్నాయి క్లాసెస్, కానీ నువ్వు ఎంతమంది మూడు రోజుల్లో తేవాలి? నూట ఎనిమిది మంది కావాలి. అంటే ఇంకా నేను టైం అయిపోతాను కదా. ఇది చేత మొదట ఏం చేయాలి? ఈ యజ్ఞం చేస్తాం. ఈ జ్ఞానం చేస్తున్నప్పుడు నువ్వు గమ్ నువ్వు చూసుకో ఏ మంత్రం బాగుంటుందో నీ ఇష్టం. ఓం భగవత్సవ తత్సూత్రవాణ్యం భగవదేవసిద్ధిమై ధీవన ప్రచోదయాత్ గమ్ మహాగణపతి అలా 24 సార్లు కదా. ఇలా ఉంటే ఇందులో మీరు మంత్ లో ఆ పుస్తకం చదివేస్తే నెక్స్ట్ మంత్ ఇంకోటి వస్తుంది, అలాగే ఉంటుంది. మీరు పేజీలు తిక్కి చూసుకుంటే నీకే తెలుస్తుంది ఆ పుస్తకంలో ఉన్నటువంటి దాన్ని. కానీ కొంచెం ఎవడో పట్టుకోగలిగేది, లేకపోతే వాడు కూర్చొని ఆత్మధ్యానం చేస్తే ఎక్కడో కూర్చుంటే అది ఆయన ఏం చెప్పటం లేదుగా, పడుకోమని పని చేయమని చెప్తున్నాను. దీని తర్వాత ఏం చేయాలరా? ఏం చేయాలి? ఇవంతా చేశాక చదివాము, అంతేనా? ఇంకేమైనా ఉందా? గురువుగారు చెప్పింది ఏదో నెలకి ఒకసారి చేస్తారట కదా. ఏదో ఏం చేయాలి? మహిళా మండలే కాదు, ఆడందరూ కూర్చుంటే మహిళా మండలి, ప్రజ్ఞా మండలి. మళ్ళీ ఏం చేయాలి తర్వాత? జపం చేస్తే ఎన్ని సంవత్సరాలు చేస్తూ కూర్చుంటావురా? ఇడియట్స్ ఏం చేస్తావు? జపం చేస్తావు. కోట్లు ఎన్ని కోట్ల బట్టి మనం చేస్తూనే వచ్చారుగా. ఈ పనులు జరగాలి. మొట్టమొదటి ఏం చెప్తున్నాను? మ్యాగజైన్ అందరికీ కావాలి. హైదరాబాద్లో 8,000 తయారు చేయొచ్చు మనం 10 రోజుల్లో. ఇద్దరా ముగ్గురా? అందులో ఒక నాకే చేయించేసి ఇంకోటి నువ్వు చేసుకో, రెండు అయిపోయాయి. మరి ఎన్ని? నాకు మొదట ఇమ్మీడియట్ గా కావాలి 3-4 రోజుల్లో. ఇతర 108 ఇస్తున్నాడు. అదే తన వైపు ఉన్న వాళ్ళందరినీ, నీకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, 2-3 రోజుల్లో కావాలి నాకు. ఎంతమంది? నీ బంధువులు వాళ్ళు వాళ్ళందరినీ కలిపి, వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటాడు కదా. వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని, మీరు వాళ్ళ డబ్బు కట్టే ఫ్రీ ఇవ్వటం కాదు, కానీ ఇస్తారని తెలిసాక అలా ఎంతమందిని. అది చేయగలిగింది పెట్టుకోండి తప్ప తిని అంటాం కాదు, నేను మూడు రోజుల తర్వాత పట్టుకుంటా. ఈయన పట్టుకుంటున్నాడు, రెండు మూడు రోజుల తర్వాత అక్కడ రాబోతే ఈయన పట్టుకుంటా. ఆయన నేను లెక్క వేసుకున్నాను, నీదంతా రెండు మూడు రోజుల్లో. ఇంకెవరున్నారు? చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేయగలిగే వాళ్ళని అడుగుతున్నాను. నా వాళ్ళని అయితే డైరెక్ట్గా అడుగుతా, బయట వాళ్ళని నేను అడుగుతా. ఎవరు లేరు ఇక్కడ. సరే, ఇప్పుడు ఎంతమందికి ఎంత వచ్చింది? 158. చూద్దాం. ఇంకా నేను మొదలెట్టాను కదా, ముందు అది కావాలి నాకు. మీరు ఇప్పుడే కూర్చుంటే ఏమన్నా గురువు గారు పనిచేస్తూ. ఇంకా ఇక టైమింగ్స్ కాస్త కరెక్ట్గా చేయాలి. 6:30కి ఎండ్ అయిపోవాలి యజ్ఞం. చేత 6 గంటలు చేస్తారు, 10 నిమిషాలు తక్కువ 6:00 to 6:30 చేస్తారు. చేయాలి కానీ యజ్ఞం అయిపోవాలి. యజ్ఞం అయిపోయాక గురుదేవులకి మనం ఏం చేయగలం? మ్యాగజైన్ గురించి మీరు చేయగలిగింది చేస్తున్నారు, అది కంటిన్యూ చేయండి. మీరు ఒక్కళ్ళే కాదు, చేయగలిగే వాళ్ళని నాలంటి వాళ్ళని పట్టుకుంటారు. నేను బయట వాళ్ళని ఉన్నాయి అడుక్కోను, వచ్చేవాళ్ళు వస్తారు రాకపోతే లేదు నాకెందుకు. మిమ్మల్ని కదా పట్టుకున్న అడుగుతున్నాను. అది ఇంకా చాలామంది ఉన్నారు నా వాళ్ళు, వాళ్ళందరినీ ఇక్కడ టచ్ చేయబోతున్నాయి. ఇంకా చేతి మీరు ఇవ్వగలిగేది చూసుకోండి తప్ప చేతులు అవి బరువు చేసి చేసుకోకండి. ఎవరు ఎంత చేయగలవో అంత చేసేయాలి, 2-3 రోజుల్లో చేసేయాలి. లేకపోతే ఏం నాకున్నా మనకి. నువ్వు ఈ సంవత్సరం అంతా అయిపోయాక డిసెంబర్లో 1000 మంది చేస్తే ఎవరికి లాభం? ఇప్పుడు ఫిబ్రవరి లోపలైపోతే నేను చేసే క్లాసెస్ అన్నీ వాళ్ళకి స్పెషల్గా తీసుకుందాం. ఇందులోంచి క్లాసెస్ చెప్పాలి కదా. వాళ్ళు నా గురువుకి ఏదో ఇచ్చినప్పుడు గురువు గారి దగ్గర నుంచి నేను వాళ్ళకే ఉంటాయి క్లాసులు. ఎలాగ ఏమిటి అనేది నేను ఆలోచించాలి టెక్నిక్. లేకపోతే ఇవాళ చెప్పింది వెరీ ఈజీగా చాలా చోట్లకి పంపించేయచ్చు మనం. గుంటూరులో 8 రోజులు వెళ్ళిపోతుంది, 2 రోజులు వెళ్ళిపోతుంది. అది సైకిల్గా వస్తూ ఉంటే పోయింది. అదేదో చూస్తాను నేను. ఇంకా చేసుకోవాలి కదా, ఏం చేయాలని. అంచేత ఫస్ట్ మేము యుగశక్తి గాయత్రి 24,000 మంది అవ్వాలి ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి లోపల. ఇది మనం ఆలోచిద్దాం. స్టూడెంట్స్ వాళ్ళకి ఫైనాన్షియల్ యాంగిల్కి పెట్టాం. మీరేం వెతుక్కునే డబ్బు మీరు తీసుకుని చేసుకోగలిగితే వేరే విషయం, కానీ మీరు అవస్థ పెడకండి. దాన్ని మీకు చే పని ఇంకోటి ఉంటుంది. జన గురుదేవులది ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే 5 కుండీల యజ్ఞం. ఇందాక నేను చెప్పానే, దీన్ని ఏమంటాం? దీపయజ్ఞం. ప్రతిరోజు జరగాలి చేయగలిగేవాళ్ళు. చేయలేని వాళ్ళని ఎప్పుడు చెప్తాం? వారానికి ఒకసారి. చిత్ర 2 రకాల గ్రూప్స్ కావాలి నాకు. ఒకటి రెగ్యులర్గా చేసేవాళ్ళ లిస్టు కావాలి. టైమింగ్స్ మీవి, నేను ఇక్కడ చెప్పాను నా వీలు బట్టి. ఇంకోటికి ఎప్పుడో ఉంటుంది, మీ ఇంట్లో టైం చూసుకోండి. అర్ధరాత్రి 12 గంటలు చేసుకున్నా ప్రతిరోజు ప్రతిరోజు చేయాలి. ఎట్ వచ్చి కండిషన్ అలా చేయలేకపోతే వారానికి. 2 రకాలుగా ఇది జరుగుతుంది. యుగశక్తి గాయత్రి ఖచ్చితంగా చదవాలి, చదివి అర్థం చేసుకోవాలి. చేత దానికోసం నేను ఇచ్చేటటువంటి టాపిక్స్ ఇదే కంటిన్యూ చేస్తా. కానీ నా స్పీడ్ అంతేగా, అంత అవస్థ పడితే ఒక పారాగ్రాఫ్ చదవగలిగా. అది కూడా 2-3 ముగ్గురు వెనక అతను నుండి ఇస్తారనిపడితే మన బ్రెయిన్ అది మీరు చదవగలరు కదా. చేత చాలామంది అలా చెప్పదలుచుకునేవాడు ముందే చేసేసి ఉంటే వచ్చేటప్పుడు వాడు గబగబా చూపించేసి అండర్లైన్ చూపించేసి ఇది పూర్తి చేసేయండి. అది చాలా ఇంపార్టెంట్. నీకు తెలిసింది కదా అందులో వచ్చే వస్తువులు ఏంటి. ఒకటి నేను చెప్పినట్టు ఇవంతా చూపించలేరు, కానీ చెప్పిన మాట అదే. నేను కొంచెం విషయంగా చెప్పాను, కానీ అదే వింటే వస్తుందా రాదా? చేత అది చదివించేటట్టు చేసుకోవాలి. చేత యజ్ఞము, దీపయజ్ఞము, దాని తర్వాత యుగశక్తి గాయత్రి చదవటం, దీని తర్వాత క్రాంతి ధర్మం కావాలి నాకు. మిగతాది నాకు అక్కర్లే తిని. కానీ దాంతోపాటు ఇంకోటి ఉంది కదా, దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం సిలబస్. అది ఇప్పుడు 2 ఉన్నాయి. ఇప్పుడు ఒకటేమో అది, ఇంకోటి మరేం క్లాస్ చేయాలి ఇప్పుడు? నేను ఉందా? తీసుకురండి. కేడిఎస్ బుక్ ఆ బుక్ వసంత పంచమే అక్కడ క్లాస్ చెప్పాను, కంటిన్యూ చేస్తున్నాను నేను. దాని తర్వాత ఈ పుస్తకాన్ని పాలల్లో పెట్టేసి పాలల్లో బాగా ఇవాపరేట్లో పెట్టేది. పెట్టేస్తే ఇవన్నీ నలుగుతాయి కదా, నలిగాక అవంతా కూడా మిక్సీలో వేయండి, వేసి తాగేది. తప్పు చెప్పానా? మీరేం చెప్పానో ఇది బాగా చదివి అర్థం చేసుకోండి అని చెప్పాను. ఆ భాష తప్పు చెప్పానా? ఏంటి అందుకు ఆలోచిస్తున్నాను, వీళ్ళైతే భయపడి అంత బాగా చదవండి. అది బుర్రక ఎక్కించిపోయి బుర్రలోకి వెళ్ళిపోవాలి. చంపారు కదా పుస్తకం ఎందులో పెట్టి గ్రైండర్లో, చెప్పారు మాస్టారు అని. అంటే కాశీలో మా తమ్ముడు లాంటి వాడు ఒకడు ఉండేవాడు. తమ్ముడు లాంటి వాడు ఏంటి, తమ్ముడే. వాళ్ళ అమ్మాయి ఎప్పుడూ అంతే, టీవీ టీవీ దగ్గర. మరి ఇక్కడ ఏం చేస్తారో తెలియదు పిల్లలందరూ. నాకు ఎప్పుడు నిన్న కూడా తిట్టాను నేను, చదువుతున్నప్పుడు చదువుకో, టీవీ చూస్తున్నప్పుడు టీవీ చూడు, రెండు క్లబ్ చేయకు. చాలా మూర్ఖమైనటువంటి జీవితం అది. వినేవాళ్ళని చెప్తాను, ఇప్పుడు నేను కాశీలో ఎప్పుడో నా చిన్నప్పుడు నా తమ్ముడు లాంటి వాడితో వాడి కూతురు టీవీలో మొబైల్లో ఉంటే నేను ఇప్పుడు ఎక్కడి నుంచి చెప్పేది రావడికి. ఇలా చేయలేదు నేను. ఈ చేత ఈ బుక్ ఒకటి చదువుకోండి అందరూ. ఉంచమ్మా అది చెప్తా. ఆ తర్వాత గత కొద్ది సంవత్సరాలుగా భౌతికవాదము మరియు వైజ్ఞానిక క్షేత్రాలలో అసాధారణ ప్రగతి అనేక సంఖ్య సాధనాలను సంపత్తిని అందజేసింది. ఈ సెంటెన్స్ అర్థమైందా? గత కొద్ది సంవత్సరాలుగా భౌతికవాదము మరియు వైజ్ఞానిక క్షేత్రాలలో ఎక్కడ ఏంటి తేడా రెండింటికి? భౌతికవాదానికి వైజ్ఞానికతకి తేడా అంటున్నాడు కదా, క్షేత్రాలు అంటున్నాడు. క్షేత్రాలు అంటే ఏరియా. మొదట ఏం చెప్పాడు? మెటీరియల్ భౌతికవాది. రెండోది ఏంటంటున్నాడు? వైజ్ఞానిక క్షేత్రం. ఏంటా రెండింటికి తేడా? అంటే నువ్వు ఏమి ఏమి నువ్వు చేయాలనుకున్నా భౌతికంగా ఏదైనా దొరికితే చాలా మంచిది. ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు భౌతికంగా ఏమొచ్చింది? కొంచెం వెరీ లో ఇంజనీరింగ్ చెప్పినానండి. భౌతిక జగత్తులో చాలా తక్కువ లెవెల్లో ఉన్నటువంటి తల్లి తండ్రి వాళ్ళ కుళ్ళని ఇంజనీరింగ్ చదివేటట్టు చేయాలి. దానికి ఎంత కష్టపడతాడు? చాలా కష్టపడతాడు కదా. డబ్బులు అవి తీసుకురావాలి, ఏదేదో అవస్థపడాలి, అవంతా చేయాలి కదా. కానీ వాడికి అది భౌతిక వాదం చేస్తున్నాడా లేకపోతే పిల్లవాళ్ళ కోసం కష్టం పడుతున్నాడా? కష్టపడుతున్నాడు కదా. ఎన్ని సంవత్సరాలు చదువు దగ్గర నుంచి అయ్యేంతవరకు కదా. మరి వాడు భౌతికవాదం గురించి చూస్తే ఏమనాలి? అంత డబ్బులు ఎక్కడున్నాయో నువ్వు పోయి చదువుకో అని ఉండేవాడు. అందుచేత వాడు భౌతికవాదం లేదు అక్కడ, వాడు ఇంకోటేదో చెప్తున్నాడు. వాడు కష్టాలు ఇచ్చుకుంటున్నాడు. ఈ సైంటిస్ట్ శాస్త్రున్నాడు క్యాన్సర్కి మందు శాస్త్రున్నాడు. కొన్ని సంవత్సరాల బట్టి కొన్ని వందల మంది చేస్తున్నాడు. వచ్చిన క్యాన్సర్కి మందు ఉందా? వాళ్ళు మానేస్తారా? సైంటిస్టులు మానేస్తారా? చేస్తారా? ఎప్పటి వరకు చేస్తారు? ఎప్పుడు వస్తాయి వాళ్ళు కావచ్చు, ఇంకో వస్తే కట్ చేస్తున్నారు. తేడా రెండింటికి అర్థమైందా? వీడు ఫిజికల్ గా అవస్థపడుతున్నాడు, ఇక్కడ వీడు సైంటిఫిక్. రెండింటికి తేడా ఉంది కదా. క్షేత్రాలలో అసాధారణ ప్రగతి అనేక సుఖ సంబంధాలను సంపత్తిని అందజేస్తుంది. అందులో డౌట్ ఏం లేదు కదా, అందులో డౌట్ ఏం లేదు. అదే చెప్తున్నారు ఆయన కూడా, చాలా మంచిదయ్యా. భౌతికవాదము మరియు వైజ్ఞానిక క్షేత్రాలలో అసాధారణమైన ప్రగతి గత 30-40 ఏళ్లలో అయితే అసలు చాలా స్పీడ్గా డెవలప్ అయింది. వీటిని పెంపొందించడానికి చూపించిన ఉత్సాహము వలన వీటిని అవాంఛనీయ రీతులలో ఉపయోగించటం జరిగింది. చూపిన అర్థమైంది ఆ లైన్లో? నిజమే, భౌతికంగాను వైజ్ఞానిక క్షేత్రాల్లో నువ్వు చాలా గొప్పకు తీసుకొచ్చావు, కానీ ఆ తీసుకురావటంలోనే కొన్ని కుర్రన్నటువంటి చెడు అవాంఛనీయతమైనటువంటి పనులు జరుగుతున్నాయి. తద్వారా ఏర్పడిన విపత్కర పరిస్థితుల నుండి బయటపడే మార్గము కనుక్కోకలేకపోతే సర్వనాశనము తప్పదు. ఇంతగా ఇప్పుడు ఏంటి, సైన్స్ డెవలప్ ఉన్నారు, భౌతికంగా స్కైపర్స్ అవంతా తయారు చేశారు, ఏరోప్లేన్ తయారు చేశారు. ఈ దేశానికి ఆ దేశానికి ఎక్కడికైనా వెళ్ళిపోగలవు, ఇంత చేస్తున్నావు. కానీ ఎందుకని ఇదంతా? ఈ సృష్టికి ఒక నియమత ఉంది. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇది మన వాళ్ళకి, నమ్మలేని వాళ్ళకి మనం చేయగలిగేది ఏం లేదు. ఈ సృష్టికి ఎవడున్నాడు? ఒక డిక్టేటర్ ఉన్నాడు. ఆయన తన సమస్త కౌశలమును ఉపయోగించి ఈ పృథ్వీని మరియు దానిని చక్కగా తీర్చిదిద్దటానికి మనిషిని తయారు చేశాడు. ఇందులో డౌట్స్ ఏం లేవు కదా. మనం లెక్చర్ కావాలా? మనిషి ఇంకెక్కడా లేడని చూపిన కూడా నన్ను చూపించా కదా. ఇంకా మానవ శరీరం ఉన్నటువంటి వాడు ఇంకెక్కడా లేడు. అక్కడికి వెళ్ళినా ఇక్కడికైనా ఎక్కడ కనిపించటం లేదు. కానీ చనిపోయిన వాళ్ళు సప్తఋషులు ధ్రువుడు కనిపిస్తూ ఉంటారు. చూస్తూ అప్పుడు ధ్రువుడు అనుకుంటున్నారు. వాడు ధ్రువుడు ఒక మనిషి, వాడు ధ్రువుడే కానీ ఎవల్యూషన్లో చాలా పైకి వెళ్ళినటువంటి వ్యక్తి. కానీ మీకు ఈ రోజు రేపు ఆ సుఖాలు కానీ నెక్స్ట్ బర్త్కేనో ఆలోచించలేము. నెక్స్ట్ బర్త్ సరే, ఈ బర్త్ ఏదో చేస్తున్నాను, నెక్స్ట్ బర్త్లో ఏం చేయాలి పోని, ఏం వెధవ పనులు చేశాను కిందటి బర్త్లో, ఎందుకు ఈ చికాకు వస్తుంది నాకు. ఎప్పుడు అది తెలియదు మనకి అసలు, మనందరం భారతీయులు. కానీ తయారు చేసింది ఎవడు? చేత కరెక్ట్గా ఉన్నవాళ్ళని లేస్తే ఏం చేస్తాడేంటి వాడు? డిక్టేటర్ ఆయన. లేకపోతే నీ బుక్ క్లాస్ ఎప్పుడైనా చెప్పి ఏడ్చు వీళ్ళకి, పిల్లలకి ప్రాజెక్టు రాసి మూల పెట్టడం కాదు. వీళ్ళు ప్రాజెక్ట్స్ రాశారు మన జరిగిన పరీక్షలు, అందులో తను తీసిన థీసిస్ అందులో ఉంది ఆన్సర్ చాలా క్లియర్గా. గహన కర్మణ ఒకటి అంటే అది అది విందేమోలే, లేకపోతే తను ఈ పాటికి మీ అందరికీ చెప్పేసి ఉండేది. లేకపోతే చెప్పకూడదు, ఇంతమందికి తెలిస్తే అమ్మో నాకంటే ముందుకు వెళ్ళిపోతారేమో అని భయం ఉందేమో. నాకు తెలియదు వాళ్ళ పని ఏంటి, మరి అంత నాలెడ్జ్ నుంచి నేను చెప్పలేను. అది చెప్పాలి తను. ఇంతకీ ఎవరు చెప్పేది నీ అంత? ఆ కర్మని చెప్పాడు. కర్మ మీరు ఎలా చేస్తున్నారో దాన్ని బట్టి తంతా మిమ్మల్ని, మీ పనులు బట్టే రిజల్ట్స్ వస్తాయి మీకు. మరి దాన్ని బట్టి నువ్వు చేయాల్సిన పనులు మీరు చేస్తూ ఉండేది. ఎప్పుడు ఇదిను అది చూస్తూ కూర్చుంటే కర్మ ఏమవుతుందో కనుక తెలిస్తే ఎంత గతుపు జీవితం వస్తుందో తెలియటం లే వాళ్ళకి. ఫిజిక్స్ లో అయితే క్యాన్సర్ దానివల్లే అని ప్రూవ్ చేశారు వాళ్ళు. చెప్పారా లేదా మొబైల్స్? కొత్తగా నేను చెప్తున్నాను, క్యాన్సర్ దానివల్లే అని చెప్తున్నారు వాళ్ళు. అయినా పెట్టుకుని వింటూ ఉంటారు, అవసరమైనప్పుడు వాడుకో. ఏం పని చేస్తున్నా ఏమిటో మనకేం తెలుసు? నా గురించి నేను చెప్పడం లేదమ్మా. నేను కాశీలో మా తమ్ముడి కానీ నాకు తెలుసు ఇక్కడ పిల్లలు అదే చేస్తున్నారు. నాకు తెలియదు, ఇది తప్పే ఉంది. ఆయన ఈ సంరచన నాశమవుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేడు. ఆయన ఈ పృథ్వీని అంది మనుషుల్ని తయారు చేసినటువంటి వాడు మనం ఇష్టం వచ్చినట్టు యథోపంగా చేస్తూ టీవీలు మొబైల్స్ అవి పెట్టుకుంటూ కూర్చుంటే ఏం చేస్తాడు? చావబడతాడు. చాలా నైట్ బొద్దు తీసి కొడతాడు. ఎంత తమాషాగా అంటే దానివల్ల కొట్టిందని బుర్రం కూడా లేదు మనకి. ఇంకేంటే మనకి భౌతిక జగత్తే తప్పేం తెలియదుగా. ఇది భౌతిక జగత్తులో ఎక్కడుంది తెలుస్తుందని నీకు రింక్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ తెలిస్తే ఈ తప్పు ఎందుకు దొరుకుతుందో తెలుస్తుంది. ఈ నియంత ఈనాటి పరిస్థితులను చూసి సర్వనాశనము కాకుండా మరల సంతులను ఏర్పరచటానికి సమయానుకూలము నిర్ణయము తీసుకుంటాడు. వాడు గ్యారంటీగా బ్యాలెన్స్ తీసుకొస్తాడు. కానీ వాడికి తెలిసి ఎప్పుడు చేయాలో నువ్వు నేను అనుకుంటే ఎట్ట? అందుకని మ్యాగజైన్స్ కొంచెం మనం ఇన్స్ట్రక్ట్ చేసి మన వాడికి చెప్పేది. వాళ్ళైనా బతుకుతారు, ఇంకో దారి లేదు. శ్రీరామ్ శర్మ ఆచార్య యాంగిల్లో డిక్టేటర్ ఉన్నప్పుడు ఎంతమంది డిక్టేటర్స్ ఉంటారు? ఇద్దరుంటారా? ఇంచేత కనీసం ఆయన మ్యాగజైన్ వెళ్ళినా డిక్టేటర్ చేత మ్యాగజైన్ ఉంటే చాలు కదా, లింకప్ అయింది కదా. అందుకు ఇంత స్ట్రక్ చేస్తుంది. దీని తర్వాత ఎలాగో ఆయన మీరు 2011 మీరేదో చాలా గొప్ప అనుకుంటున్నారు, వాడు చావంటానికి రెడీ అవుతున్నాడు, ఎత్తిపడేస్తాడు అందరినీ. నేను చేస్తూ కూర్చోండి, అంతా ఎక్కడ చేస్తున్నావు అది చేస్తున్నావు, ఆయన లేపదలుచుకుంటే ఎంతసేపు. కానీ ఆగుతున్నాడు వాడు, అందుకే చెప్తున్నాడు కదా. అదే ఆయన చెప్తాడు, నువ్వు నేను అనుకో ఇక్కడ ఏదో జరుగుతోంది, ఇక్కడ ఏదో అయిపోతుంది, వీళ్ళేదో కొట్టున్నారు కనుక వాళ్ళేం చేయడు వాడు. వాడు కొడితే ఏమన్నీ కొడతాడు, మతం కూడా వేస్తాడు. అది 2011 అవుతుంది. నీకు తెలియకూడదు కూడా, ఎందుకంటే ఫస్ట్ వరల్డ్ వార్ అయింది, సెకండ్ వరల్డ్ వార్ అయింది. మా తాతగారు రెండూ చూశారు. మా తాతగారు ఏమైంది? తిండి దొరకలేదండి. ఏంటి రేషన్లో? అంతే తప్ప ఆవిడకి తెలుసు చచ్చేవాళ్ళు చచ్చారు యుద్ధంలో. వరల్డ్లో ఉన్నటువంటి అనేక కంట్రీస్ దెబ్బకుండా చచ్చాయి కంట్రీస్. కానీ మా తాతగారికి ఏం గుర్తుంది? మీకు తెలియకపోవచ్చు, మహావతి అంటే ఒకటి చచ్చారేమో ఏం చెప్పి కానీ లేపేసేదేదో అని లేపేస్తాడు. దానికి భయపడమని కాదు చెప్పేది, మీరు గాయత్రి ఏంటి మ్యాగజైన్ యుగశక్తి మెంబర్షిప్, దాని తర్వాత దేవ సంస్కృతి విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి వాళ్ళు ఫార్మల్ టీచర్స్ అవుతారు, లెక్చరర్స్ అవుతారు. ఏమవుతారో ఆయన ఏం చేస్తాడో నాకు తెలియదు. కాలేజీ మాత్రం పెట్టు కూర్చున్నాడు ఆయన జత. ఆ ఒక్క యూనివర్సిటీయే ఉంది ఇప్పుడు ప్రపంచం మొత్తంలో. దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం కల్చర్ గురించి చెప్పేది ఒక్కటే ఉంది, దేవ సంస్కృతి. రేపు అందరికి అందరవడం చేశాక లెక్చరర్స్ కావాలి, ప్రొఫెసర్స్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడి నుంచి వస్తారు? రెడీ చేస్తున్నారు ఇప్పుడే 3-4 ఏళ్ల బట్టి. ఆయనకు 2 లక్షల మంది కావాలంటున్నాడు. ఎన్ని వేషాలు వేశారో నాతో అక్కడ చేయటానికి. నవ్వుతూ ఊరుకున్నాను, నాకేంటి పోదు, నేను నా పని లేదో ఆయన కావాల్సింది నేను చేసుకుంటున్నా. వింటారా? ఓకే. వినకపోతే ఏమవుతుంది? యూనివర్సిటీలో ఫస్ట్ బ్యాచ్లో రాలేదు, మూడో బ్యాచ్లో వస్తారు, తప్పే ఉంది. కానీ ఫస్ట్ బ్యాచ్లో వచ్చిన వాళ్ళు గ్యారంటీగా లెక్చరర్స్ అవుతారు, అందులో డౌట్ లేదు. తెలీదు ఆ నియమం. ఒకే ఫస్ట్ టైం వాడు లేడు, వాడు దాన్ని గెలిచాడు, ఏమవుతాడు వాడు? యూనివర్సిటీ అవుతాడు, దేవ సంస్కృతి. అది చెప్తున్నాడు ఇక్కడ. ఇది సమయానుకూలము నిర్ణయము తీసుకున్నాడు, డెసిడెడ్. పాస్టర్స్ చెప్తున్నాడు వాడు. భీష్ముడు వాళ్ళందరూ చస్తూ ఉంటే నేను చంపేశానయ్యా అంటాడు. కానీ అప్పుడు బతుకున్నాడా చచ్చాడా? అప్పుడు బతికే ఉన్నాడు. కానీ వాడితోనే చెప్పాడు, నువ్వు అనుకుంటున్నావయ్యా వాడు చస్తాడని, వాడే సావడు, కానీ నువ్వు ఇప్పుడు నా వైపు ఉండి చేస్తే రాజ్యం నీకు వస్తుంది. అమ్మో భీష్ముడు వాడిని నేను చంపలేము, వాడికి చావాలని లేదు, ఏమవుతాడు? తర్వాత ఎవడో ఒకడు రాజు అవ్వాల్సిందేగా. మనలో అవగానే ప్రమాదం ఏం జరగదు. మనం యుద్ధంలోకి పోతున్నామా దెబ్బలాడించుకోవటానికి, భయపడిపోవటానికి, ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, థర్డ్ వరల్డ్ వార్లో చస్తారు ఇంకోలు, మనకేమవుతుంది? కానీ వాళ్ళు ఈయన్ని మారుస్తాడు కదా. చూసుకోండి. నెక్స్ట్ 1989 2000 వరకు యుగ సంధకాలముగా గుర్తించబడింది. ఈ మాట ఎవరికి తెలియదు. 2K 2K అని చాలా గాభరా పడ్డారు. విన్నారా మీలో కొంతమంది? ఏమైందంటారు? అయిందే, జరిగిపోయింది. అక్కడ చెప్తున్నాడు కదా, యుగ సంధి కాలము గుర్తుపడింది. భవిష్యవేత్తులు, దివ్య దృష్టి గలవారందరూ దీనిని అంగీకరిస్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? 2012 అసలు మొత్తం ప్రపంచం ఎగిరిపోవచ్చు అని సైంటిస్టులు చెప్తున్నారు. ఈయనొక్కడే చెప్తున్నాను, నువ్వేం గాబరా పడకు, ఏమీ అవ్వదు, నేను ఆపేశాను దాన్ని. సైంటిస్ట్ వాళ్ళు చేతులు ఎత్తి ఏం చేయలేవయ్యా, చచ్చాక చూద్దాం అంటున్నారు. ఏమో చెప్పలే, ఏమవుతుందో. నాసా వాళ్ళు అడిగారు నాకు, మీరు లెక్చర్ ఇస్తారా అండి, మా మిలిటరీ వాళ్ళకి ఏమీ తెలియటం లేదు. నా బ్రెయిన్ ఎలా ఉందో చూసారా? నేను ఏం చెప్తా, లేకపోతే వెళ్ళి చెప్పేవాడిని వాళ్ళని, ఇదేనా ఉందని. ఈ బ్రెయిన్తో ఏం చెప్తాను నేను వాళ్ళకి? మా వాళ్ళు ఎవరు తెలుసుకుని చెప్పే దమ్ము ఉన్న వాళ్ళు ఎవరు నాకు కనిపించటం లేదు, లేకపోతే మీరే వెళ్ళొచ్చు. గురువులు చెప్పేదానికి నేనే వెళ్ళాలా? గురువుగారు రాసింది చెప్పడమేగా. దమ్ముంటే పండి, నేర్చుకుంటే అందుకే 20 చదివినది. చదువుకున్నవాడు ఎవడైనా లెక్కొచ్చు. ఈ అవధిలో ఆలోచన శక్తి కలిగిన, భావ సంవేదనలు కలిగిన ప్రతిభావంతులందరూ అతి అరుదుగా లభించి ఈ గొప్ప అవకాశము ఉపయోగించుకొనటకు తయారై పూర్తి తత్పరతో తమ తమ వంతు క్రియాకలాపాలను చేయటకు ముందుకు వచ్చి శ్రేయో సౌభాగ్యమును పొందగలరు. మీకు దమ్ముంటే ఈ పనులు నేర్చుకోండి, పేరు తెచ్చుకోండి. మీరు చేయకపోతే ఆగిపోతుందా? గురువుగారు అన్నారట, అవడో నిద్రపోయాడనండి, మరి సూర్యుడు వస్తాడా రాడా అని. ఏం చేస్తాడు సూర్యుడు? ఇప్పుడు పడుకుని ఉన్నాడు పాపం. 100 ఎవరో పడుకుని ఉన్నారు మిలిటరీలో. ఎంతమంది? ఎందుకో 5000 మిలిటరీలో పడుకుని ఉన్నారయ్యా. సూర్యుడు వస్తాడా రాడా? వాడు ఇంకా నిద్రపోతున్నాడు. సూర్యుడు ఏం చేస్తాడు? ఉంటాడా, వెళ్ళిపోతాడా? అవకాశం వస్తుంది, వెళ్ళిపోతుంది. నువ్వేం చేస్తావు? అందుకు ఇది చదవమని చెప్పేది. చేసుకుంటే ఏమొస్తుంది మీకు? శ్రేయో సౌభాగ్యులు పొందగలరు. లేదు పడుకుంటూ కూర్చోండి, ఇంకోటి ఎవడో తెచ్చుకుంటాడు. కొంపలేమంటూ పో, అది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. గురువుగారు ఎవరు చావరని అంటలే. ఎవరు ముందుకొస్తారు, ఎవరు వెనకాతలు వస్తారు, అంతే తేడా తప్ప కొంపలేం లేవు. అమ్మయ్యా చాలమ్మా, నా టైం అయిపోయింది. అలాగే ప్రతిరోజు చదువుకోవాలి క్రాంతి ధర్మ. ఇంకేం చెప్పాలి? ఇది ప్రతిరోజు 6 to 8 తీసుకుంటారు. ఇవిది ముఖ్యంగా స్టూడెంట్స్ జాగ్రత్తగా చేయాలి. కాస్ట్ అయినా కోర్సు చేయాలి కదా దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం. కానీ తీసుకున్న వాళ్ళకి లాభం నేను చెప్పాను కదా, ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరికీ ఎక్కువ లాభం కదా. ఇంచేత వ్యక్తిత్వ పరిష్కారము అనేది ఆయన పెట్టాడు. ఇది గురువు గారు స్టార్ట్ చేసింది. ఫస్ట్ పేపరేగా మానవ జీవితము పరిచయము శ్రేష్టమైన అవకాశాలు వాటి వికాసము. అదైనా తెలుగు బాగానే చెప్పానా? ఏంటమ్మా అంత సీరియస్గా చూస్తున్నావు? నేను అడిగిన వెళ్ళలేదా? వెళ్ళలేదు. మీరైనా విన్నారా? మీరు వెళ్ళలేదు. మళ్ళీ చేసుకోండి. మానవ జీవనము చెప్పండి హైఫన్ నవ్వుతారండి. అనండి కదా ముందేం చెప్పాను హైఫన్ పరిచయము. ఏం చదువుతున్నాం? మానవ జీవనము పరిచయము కమ శ్రేష్టమైన అవకాశము. ఏంటి వాటి వికాసము అంటే ఏం చేయాలి మనం ఇప్పుడు? మొట్టమొదట మానవ జీవితం అంటే ఏంటో తెలియదు. ఏం తెలుసుకోవాలి మనం? తెలుసా మనకి మానవ జీవితం? అందుకే చెప్తున్నామా నేను, మీరే చెప్పాలా మానవ జీవితం అంటే మీ ఉద్దేశం ఏంటని. బిగ్ జీరో వేద్దామా ఏమి చెప్తారా? చెప్పలేరా? కెమిస్ట్రీ అంటే ఏంటిరా? గ్యారంటీ చెప్పగలరా? చెప్పలేరా? ఏంటో చెప్పు. వాట్ ఈస్ కెమిస్ట్రీ చెప్పమ్మా. మీరు ఇక్కడ దెబ్బలాడక్కర్లే. ఇక్కడ విషయాలు మీకు నేర్పడానికి చాలా మందికి అసలు చదవటం రాదు మీకు. అందుచేత ఈ పుస్తకాలు చదివితే ఇలాగే ఉంటుంది. అందుకని మొదట మీకు అసలు అదేంటో తెలియదు. ముందు కెమిస్ట్రీ అంటే ఏంటి? మ్యాటర్ అంతే కదా. ఫిజిక్స్ అంటే ఫోర్సెస్, ఎలక్ట్రిసిటీ, హీట్, ఇవంతే ఫోర్సెస్ కదా. ఎనర్జీస్ అని ఒక మాటలో చెప్పగలం కదా. ఫిజిక్స్ అంటే ఇట్ టాక్స్ అబౌట్ ఎనర్జీ. హీట్, లైట్, మ్యాగ్నెటిజం, ఎలక్ట్రిసిటీ ఇవంతా ఫిజిక్స్లో వస్తుంది. కెమిస్ట్రీలో దేని గురించి వస్తుంది? ఏ పదార్థం గురించి వస్తుంది అంతే కదా. ఆ పదార్థంలో యాటమ్ కావచ్చు, కార్బన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అంతా కెమిస్ట్రీ. మరి మానవ జీవనం కెమిస్ట్రీ ఫిజిక్స్ చెప్పగలరు? చాలా చెప్పగలరు మీరు. ఇంజనీరింగ్ చదివితే వాడు చెప్తాడు దాని గురించి. అబ్బో అవసరమేనమ్మా, అది లేకుండా ఎట్ట పని జరుగుతాయి? నేను కెమిస్ట్రీ చెప్పేవాడిని. కానీ ఇంతకీ మానవ జీవితం అంటే ఏంటి? మనం చదవబోతున్నాం కదా. ఏదో సీరియస్గా పుస్తకం చదివేయటం కాదు అసలు. మరి ఏం చదువుతున్నారు మీరు? చెప్పలేదు జీవితం అంటే ఏంటి. మీరు బతికున్నారా? చచ్చారా? బతికే ఉన్నావా? జీవించే ఉండేవా? జంతువుల్లాగా వాటిలాగా లేవు, మేకల్లాగా ఎలా ఉన్నావు? మానవుల్లా ఉంటున్నావు. అందులో డౌటా? అంచేత నువ్వు ఎలా ఉన్నావు? మానవ జీవితంలో ఉన్నావు. ఏంట్రా జీవితం? బతికించున్నావునే ఒప్పేసుకున్నావు అమ్మాయ, ఒక మాట ఒప్పుకున్నావు. నువ్వేంటి అంటే మానవ జీవితము అంటే నీకు జీవించటం వచ్చు, అందులో డౌట్ లేదు. నాకు కొంచెం బ్రెయిన్ అది తక్కువైనా ఏదో దాని పని చేస్తుంది, అది వేరే విషయం. సరే, చేత ఈ జీవనం గురించి హైఫన్ ఇచ్చింది. మీరు హైఫన్ చూపించటం కూడా రాదు మీకు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు అది చూపించాను? చూసుకో, అక్కడేముందో పుస్తకం లేదు. చాలా కష్టం మన వాళ్ళకి వీళ్ళకి. పరీక్ష 6 నెలలు చదవాలంటే 2 ఏళ్ల బట్టి ఉన్నా కూడా చివరి 3 రోజుల్లో చేశారమ్మ వాళ్ళు. 3 సంవత్సరాలు బట్టి బుక్ ఉంది వాళ్ళ దగ్గర, 2 ఏళ్ల బట్టి వాళ్ళ దగ్గరే ఉంది ఆ బుక్. పోనీ 6 నెలలైనా చదివారండి అన్న, ఎప్పుడు చదివారు? వీళ్ళ లెవెల్లో మనం ఆ లెవెల్లో మనం చదువుకోలేము. అంచేత మానవ జీవితం తర్వాత హైఫన్ ఉంది అక్కడ, చెప్పాను కదా హైఫన్ ఉంటుందని. అంటే మానవ జీవితం అంటే ఏమిటి అని చెప్తున్నాడు అక్కడ. చిత్త మీరు చదవకుండా మానవ జీవితం గురించి ఏం చెప్పగలరు? అందులో ఏం చెప్పాడు మొట్టమొదట, మొత్తమ జీవితాన్ని పరిచయం కావాలి, ఇంట్రొడక్షన్ టు లైఫ్. ఏంటి లైఫ్ యొక్క ఇంట్రొడక్షన్? మీ లైఫ్లో జీవితం గురించి ఎప్పుడు చదవలే, మొట్టమొదటిసారి మీ జీవితంలో పరిచయం చేసుకోబోతున్నారు. ఎందుకు? మీ జీవితం అసలు పరిచయం ఏంటి? వాట్ ఈజ్ ఇంట్రొడక్షన్ టు యువర్ లైఫ్? ఇచ్చే తెలుస్తుంది మీకు. అంతే, మీరు గాభరా పడిపోకూడదు, నేను ఎక్కడ వెతుకుతున్నాను అని మీకు తెలియదు. తెలిస్తే మొట్టమొదటిసారి ప్రపంచంలో ఉన్న వాళ్ళకి దీని ద్వారా తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది? ఇంట్రొడక్షన్ టు మానవ లైఫ్, పరిచయం. ఏం లాభం చదువుకుంటే? శ్రేష్టమైన అవకాశాలు. మీరు నేర్చుకుంటే ఏమొస్తుంది మీకు? అంటే అర్థం ఏంటి? శ్రేష్టమైన అవకాశాలు అంటే ఈ జీవితంలోనే నీవు కంటే కూడా మీకు చాలా పెద్ద పెద్ద శ్రేష్టమైనటువంటి అవకాశాలు వస్తాయి. అందుకు ఈ చదవం అనేది. ఏదో 3 రోజులు చదివేసి వస్తే అని రావు. 6 నెలలు పట్టి ఓ లెక్చర్ వాడికి వచ్చి చదివి ఉంటే కాస్త అర్థం అవుతుంది వాడికి. కానీ వాళ్ళు శ్రీరామ్ శర్మ ఆచార్య సెలవు కనుక వాళ్ళు 3 రోజుల్లో చదివేశారు పరీక్షలు. వెరీ గుడ్. దాని తర్వాత శ్రేష్టమైన అవకాశాలు వచ్చాయి. సరే, తర్వాత ఏం చెప్పాడు? వాస్టి వికాసము. వికాసము అంటే ఇవల్యూషన్. అంచేత ఈ జీవితంలో ఫస్ట్ చాప్టర్లో నీ లైఫ్ గురించి చెప్తున్నాడు, దాని ఇంట్రొడక్షన్ గురించి చెప్తున్నాడు, దానివల్ల నీకు వచ్చేటటువంటి శ్రేష్ట అవకాశాల గురించి చెప్పాడు, వాటి ఇవల్యూషన్.